అయోధ్యా నగరంలో అతి మనోహరమైనటువంటి రత్న రాసులతో పొదగబడి ఉన్నటువంటి సభామండప మధ్యంలో సీతా లక్ష్మణ భర్త శత్రుఘ్నులు పరమ భక్తాగ్రేసరుడైనటువంటి ఆంజనేయుడు పరివేష్టించి ఉండగా శ్రీరాముడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆ సమయంలో సనకాది మునిగణాలు, వశిష్ఠుడు మొదలైనటువంటి పురోహితులు, శుకమహర్షి మొదలైనటువంటి ఋషిగణాలు, ఎల్లప్పుడూ భగవంతుణ్ణి కీర్తించేటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి భక్తులు ఏం చేసి ఉన్నారు? దేహేంద్రియ మనోబుద్ధులకి, వాటి యొక్క వృత్తులకి, సమస్తమైనటువంటి కర్మలకి, ఆలోచనలకి సాక్షిగా ఏ వికారాలు లేకుండా ప్రశాంతమైనటువంటి చిత్తంతో నిరంతరము కూడా ఆత్మధ్యానంలో ఉండేటువంటి శ్రీరాముడు అప్పుడే సమాధి స్థితి నుంచి కన్నులు తెరిచి ప్రశాంతమైనటువంటి వదనంతో ఉన్నాడు. అప్పుడు భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి అనేక విధాలుగా సేవించినటువంటి ఆంజనేయుడు శ్రీరాముణ్ణి సమీపించి ఆయనతో అంటున్నాడు, ఓ రామచంద్ర, నీవు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మవు అని ఇంకా ఏదో చెబుతున్నాడు. మరి ఏమి చెబుతున్నాడో, ఏమి అడుగుతున్నాడో 5వ మంత్రం నుంచి ప్రారంభమవుతుంది. 5వ మంత్రం చూడండి. ఇదానీం త్వాం రఘుశ్రేష్ఠ ప్రణమామి ముహుర్ముహు త్వద్రూపం జ్ఞాతుమిచ్ఛామి తత్వతో రామ ముక్తయే. రఘుశ్రేష్ఠ, రఘువంశంలో జన్మించినటువంటి శ్రేష్ఠుడైనటువంటి ఓ రామా, ఇదానీం ఈ సమయంలో అంటే ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో త్వాం నీ యొక్క అంటే నీ అనుగ్రహం కోసమని ప్రణమామి ముహుర్ముహు, మళ్ళీ మళ్ళీ నీకు నమస్కారాలు చేస్తున్నాను. నా అనేకమైనటువంటి సాష్టాంగ దండ ప్రమాణాలని స్వీకరించు. రామ ముక్తయే, ఓ రామ, జీవన్ముక్తి కోసమని తత్వత ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి గూఢార్థాల యొక్క అనుసారంగా ఉన్నటువంటి ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి అర్థానికి అనుకూలంగా ఉన్నటువంటి త్వద్రూపం, నీవు నిత్యము అనుభవిస్తున్నటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని జ్ఞాతం ఇచ్చామి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నీ ఆత్మజ్ఞాన బోధ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఆంజనేయుడు శ్రీరాముడిని సమీపించి ఆయనతో అంటున్నాడు, ఓ రామా, జీవన్ముక్తి కోసమని ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి గూఢార్థాలకి సాక్షాత్ రూపమైనటువంటి నీ ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటున్నాడు ఆంజనేయుడు. రఘుకుల తిలక రామచంద్ర, ప్రార్థన ధ్యానము ముగించి సావధాన చిత్తుడై ఉన్నటువంటి ఈ సమయంలో అంటే ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నీ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కోసమని పదే పదే నీకు సాష్టాంగ దండ ప్రమాణాలు ప్రణామాలు ఆచరిస్తున్నాను. నాపై అనుగ్రహంతో వాటిని నీవు స్వీకరించు. ఓ రామా, ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి పరమాత్మ యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది నీవే, నీ స్వరూపాన్నే ఉపనిషత్తుల్లో చెప్పారు. ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి స్వరూపం నీదే. నీవు నిత్యము అనుభవిస్తున్నటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని, ఆ ఆత్మతత్వాన్ని నీ జ్ఞానబోధ ద్వారా నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే మానవ జన్మ చరిత్రార్థమయ్యేది ఎప్పుడంటే మోక్షాన్ని అందుకున్నప్పుడే. మానవ జన్మకి ఒక పరమ లక్ష్యం ఉంది. లోకంలో ఉన్నటువంటి సమస్త మానవులకి కూడా పరమ లక్ష్యం మోక్షమే. మామూలు లక్ష్యాలు ఎన్నున్నా పరమలక్ష్యం మాత్రం మోక్షమే, అదే జీవన్ముక్తి. అటువంటి జీవన్ముక్తిని పొందినప్పుడే కదా ఈ జన్మకి సార్థకత. కాబట్టి అటువంటి జీవన్ముక్తిని పొందటానికి నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. నీకన్నా ఈ ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా సరిగ్గా చెప్పగలిగినటువంటి వాళ్ళు మరొకరు ఎవ్వరు లేరు. అంతేకాదు ఆత్మజ్ఞానాన్ని బోధించడమే కాకుండా ఆత్మస్థితిలో నిలపగలిగినటువంటి వాడివి కూడా నీవే. సామాన్యమైనటువంటి గురువులు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు, సందేహాలు తీరుస్తారు, కానీ ఆత్మస్థితిలో నిలపటం మాత్రం సామాన్యమైనటువంటి గురువులకి సాధ్యం కాదు. అది నీలాంటి పరమాత్మకి మాత్రమే సాధ్యమవుతుంది, అవతార పురుషుడైనటువంటి నీకే సాధ్యమవుతుంది. ఉపనిషత్తుల్లో పేర్కొనబడినటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వమే అయినటువంటి నీవు మమ్మల్ని ఆ ఆత్మస్థితిలో నిలపగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అందుకే నిన్ను ఆశ్రయిస్తున్నాను, నా యందు దయ ఉంచి నీ దాసుడైనటువంటి నన్ను నీ శిష్యుడిగా భావించు, నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు అని అర్థిస్తున్నాడు ఆంజనేయుడు. ఒక గురువు దగ్గరికి వెళ్ళినటువంటి శిష్యుడు ఏ విధంగా గురువుని సమీపించాలనో ఆశ్రయించాలనో తన యొక్క సందేహాన్ని తీర్చుకోవటానికి ఎలా అడగాలో అన్ని విషయాలు కూడా చక్కగా తెలిసినటువంటి వాడు ఆంజనేయుడు. భగవద్గీతలో అర్జునుడికి మరి ఇక్కడ ఆంజనేయుడికి ఏమిటి తేడా అంటే, ముందుగానే శిష్యభావంతో ఉన్నటువంటి వాడు, దాసభావంతో ఉన్నటువంటి వాడు ఆంజనేయుడు. కానీ అర్జునుడికి ఆ శిష్యభావం లేదు, ఎందుకంటే శ్రీకృష్ణుడితో స్నేహం ఉంది. అందుకనే శిష్యభావం లేదు కనుక ఆయనకి వెంటనే జ్ఞానబోధ చేయల. అతన్ని శిష్యుడిగా చేసుకోవటానికి అతనిలో ఉన్నటువంటి రజోగుణాన్ని బాగా రెచ్చగొట్టి అతడి చేతనే అనిపించి శిష్య స్నేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని అనిపించి, అయ్యా నేను నీ శిష్యుణ్ణి, నీవు ఎలా నడిపిస్తే అలా నడుచుకుంటాను, ఇక నీవే నాకు దిక్కు అని అనిపించి అప్పుడు జ్ఞానబోధ ప్రారంభించాడు భగవానుడు అర్జునుడికి. కానీ ఇక్కడ ఆంజనేయుడు అలా కాదు, ఈయన అసలు శిష్యుడే, శిష్యభావం అనేది ప్రత్యేకంగా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి ఆత్మజ్ఞానం కోసం ఒక గురువుని సమీపించినటువంటి శిష్యుడిలో ఎటువంటి వినయం ఉండాలనో, ఎటువంటి విధేయత ఉండాలనో, ఎటువంటి భక్తి ఉండాలనో, ఎటువంటి శ్రద్ధ లేదా విశ్వాసం ఉండాలనో, ఎటువంటి శిష్యభావం ఉండాలనో ఇక్కడ ఆంజనేయుడి యొక్క చర్యల వల్ల, అతని యొక్క మాటల వల్ల మనకి తెలుస్తుంది. అదేవిధంగా గురువుని ప్రశ్నించే విధానం కూడా ఇక్కడ ఆంజనేయుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మనకి చెప్పాలని చెప్పటల్లా, ఆయన ఏ ప్రకారంగా గురువుని ప్రశ్నించాలనో ఆయన ప్రశ్నించడం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా గురువుని ఎప్పుడు సమీపించాలో, ఎప్పుడు ప్రశ్నించాలో ఆ విషయం కూడా మనకి ఆంజనేయుడి ద్వారానే తెలుస్తుంది. గురువు తన యొక్క దైనందిన ప్రార్థన, ధ్యానము మొదలైనటువంటి వాటన్నింటినీ ముగించుకొని ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఉన్నాడు. కాబట్టి ఇది సమయం అనుకున్నాడు ఆంజనేయుడు. అందుకని ఆ సమయంలో శ్రీరాముడిని సమీపించి ఇలా ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి శిష్యుడు గురువుని వినయంతో ప్రశ్నించాల, అంతేగాని ఏమయ్యా నాకు చెప్పు అని అలా అడగకూడదు. అందుకని ఇక్కడ కూడా ఎంతో గొప్ప వినయంతో ప్రశ్నిస్తున్నాడు. ఉపనిషత్తుల్లో బోధించినటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో అది నీ స్వరూపమే కదా, ఆ స్వరూపాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నీ జ్ఞానబోధ ద్వారా అంటున్నాడు. అంతేగాని ఏది చెప్పు అని అంటారు. దీన్నే మనకి గురువు దగ్గరికి వెళ్ళినటువంటి శిష్యుడు ఏ ప్రకారంగా ప్రశ్నించాలో, ఏ ప్రకారంగా గురువుని ఆశ్రయించాలో భగవద్గీతలో 4వ అధ్యాయంలో చెప్పారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని. ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి, సేవయా గురు సేవ చేయాలి, పరిప్రశ్నేన అప్పుడు ప్రశ్నించాలి. ప్రశ్నించడం అనకుండా పరిప్రశ్న అని ఎందుకన్నారు? ఎందుకన్నారంటే గురువుని ప్రశ్నించేటప్పుడు తన యొక్క అజ్ఞానాన్ని ప్రదర్శించడం కోసమో, తనకి తెలిసినటువంటి విషయాన్ని గురువుకి చెప్పడం కోసమో, లేదా తాను చాలా గొప్ప జ్ఞానవంతుడని గురువు చేత అనిపించుకోవటానికో ప్రశ్నించకూడదు. దేనికి ప్రశ్నించాలంటే మనకున్నటువంటి సందేహాలను తెలుసుకోవటం కోసం, మనకున్నటువంటి సందేహాలను తీర్చుకోవటం కోసం ప్రశ్నించాలి. అది పరిప్రశ్న అని. కాబట్టి ఇక్కడ భగవాను యొక్క వాక్యం ఆంజనేయుడి యొక్క చర్య ద్వారా చక్కగా సార్థకమవుతా ఉంది. మరి గురు శుశ్రూష చేశాడు, అలానే గురువుని ఆశ్రయించాడు, వినయంగా ప్రార్థిస్తున్నాడు, తనకు కావలసినటువంటి విషయాన్ని అడుగుతా ఉన్నాడు. అది కూడా ఆత్మజ్ఞానాన్ని బోధించవలసింది అని. ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి నీ తత్వం ఏదైతే ఉందో, నీ యథార్థ తత్వం ఏదైతే ఉందో, దాన్ని తెలుసుకోవడానికి నాకు ఉపయోగపడేటట్టుగా ఆత్మజ్ఞానాన్ని బోధించు అంటున్నాడు. ఇది పరిప్రశ్న. మరైతే ఇంకా ఏమంటున్నాడు ఆంజనేయుడు 6వ మంత్రంలో చెప్తున్నారు. 6వ మంత్రం చూడండి, ఇది అసలు ప్రశ్న. అంటే ఆయనకి ఏం కావాలనో గురువుని శిష్యుడు అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడో చూడండి. అనాయాసానయేనాహం ముక్తోయం భవబంధనాత్ కృపయా వద మే రామ యేన ముక్తో భవామ్యహం రామ. ఓ రామచంద్ర, అనాయాసేన అనాయాసంగా అంటే పెద్దగా శ్రమ లేకుండా, ఏన అహం దేనివల్ల నేను భవబంధనాత్ ఈ భవబంధాల నుంచి, ఈ సంసార జనన మరణ చక్రం నుంచి, ఈ పుట్టడం సావటం పుట్టడం సావటం అనేటువంటి సంసార జనన మరణ చక్రం నుంచి ముక్తోయం విముక్తుణ్ణి అవుతానో, దీని నుంచి విడుదల పొందుతానో, కృపయా నా మేలు కోసమని దయతో మే వద నాకు బోధించు అంటున్నాడు. అంటే చాలా స్పష్టంగా అడుగుతున్నాడు. ఎక్కడా కూడా అనవసరమైనటువంటి మాటలు లేవు. ఏమంటున్నాడు, దేనివల్ల నేను ఈ సంసార జన్మ మరణ చక్రం నుంచి తప్పించుకోవటానికి వీలవుతుందో దానిని నాకు బోధించు అంటున్నాడు. అటువంటి నీ జ్ఞానబోధ వల్ల నేను ముక్తోయం జీవన్ముక్తిని పొందగలను. నీవు కనుక అలా బోధించినట్లయితే నీ బోధ ద్వారా నేను ముక్తిని పొందగలను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, దేనివల్ల నేను ఈ సంసార జన్మ మరణ చక్రం నుంచి విడుదల పొందుతానో, శ్రమ లేకుండా అనాయాసంగా విడుదల పొందగలుగుతానో, ఆ జ్ఞానాన్ని నాకు బోధించు, దానివల్ల నేను జీవన్ముక్తిని పొంది ఈ సమస్తమైనటువంటి ఈ భవబంధాల నుంచి విడుదల పొందుతాను అంటున్నాడు. అంటే జీవన్ముక్తి కొరకు ఆత్మజ్ఞానాన్ని బోధించు అని. అంటే ఒక్కటే మాట, జీవన్ముక్తి కొరకు నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించు అంటున్నాడు. ఇది సూటిగా గురువుని ప్రశ్నించడం. ఎప్పుడైతే ఇలా సూటిగా ప్రశ్నించారో గురువు ఆ శిష్యుడి యొక్క ఆ మాటల యొక్క పొందికని గమనిస్తాడు. దాంతో ఆ శిష్యుడి యొక్క ఆధిక్యతను తెలుసుకుంటాడు. అతడి యొక్క స్థితి కూడా ఏమో తెలుసుకుని అతడికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తాడు. మోక్షార్థైనటువంటి సాధకుడు, మోక్షాన్ని పొందాలి అనేటువంటి కోరికతో ఉన్నటువంటి సాధకుడు ఒక సద్గురువుని చేరుకున్నప్పుడు ముందుగా కొంతకాలం ఆయన్ని సేవించాలి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఆ తర్వాత అనుకూలమైనటువంటి సమయాన్ని చూచి తనకి కావలసినటువంటి దాన్ని అడగాలి, లేదా తాను వచ్చినటువంటి పని ఏమిటో, తనకి ఏం కావాలనో సూక్ష్మంగా సూటిగా అడగాలి. సూటిగా అడగాలి, సూక్ష్మంగా అడగాలి. సూక్ష్మంగా అంటే ఎక్కువ మాటలు లేకుండా తక్కువ మాటలతోటే అడగాలి. అలా కాకుండా ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడ అంతమవుతుందో తెలియక, తర్వాత ఏం మాట్లాడుతున్నాడో తెలియక, ఆ తర్వాత ఆమెను ఎక్కడో మధ్యలో ఆపితే వారి సంగతి ఏమిటో అతనికి అర్థమైపోద్ది. వీడికి ఇప్పుడెప్పుడే ఆత్మజ్ఞానం బోధించడానికి అర్హత లేదు, కాబట్టి వీడికి ఇప్పుడు అనవసరం అని తెలుసుకుంటాడు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చూడండి, మన భాషే మాట్లాడతారు కానీ ఒక్క ముక్క కూడా మనకు అర్థం కాదు. ఎందుకనంటే ఎక్కడ మొదలు పెడతారో, ఏం అడుగుతున్నారో, ఏం చెబుతున్నారో మనకు తెలియదు. ఒక్కో సందర్భంలో వాళ్ళు ప్రశ్న అడుగుతున్నారో సమాధానం చెబుతున్నారో మనకు తెలియదు. ఏదైనా సందేహం ఉంటే అడుగుతున్నారా, లేకపోతే వాళ్ళే ఏదైనా సమాధానం చెబుతున్నారా అనేటువంటి విషయం కూడా మనకు అర్థం కాదు. అందువల్ల మాట్లాడేటువంటి మాట ఎలా ఉండాలంటే సూటిగా ఉండాలి, సూక్ష్మంగా ఉండాలి. అప్పుడే గురువు చాలా సంతోషిస్తాడు, ఆ శిష్యుడికి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఆంజనేయుడు కూడా అలాగే అడుగుతున్నాడు. మరి ఏమంటున్నాడు ఆంజనేయుడు, ఓ రామా, దేనివల్ల నేను ఈ సంసార జన్మమరణ చక్రం నుంచి, ఈ భవబంధాల నుంచి సునాయాసంగా అనాయాసంగా నేను బయటపడటానికి వీలవుతుందో, విడుదల పొందటానికి వీలవుతుందో, ఆ జ్ఞానాన్ని నాకు బోధించు, ఆ జ్ఞానం ద్వారా నేను జీవన్ముక్తిని పొందుతాను అని అంటున్నాడు. కాబట్టి జీవన్ముక్తి కొరకు ఆత్మజ్ఞానాన్ని బోధించండి అని ఎంతో వినయంగా అడుగుతున్నాడు. మరి అలా అడిగినటువంటి హనుమంతుడికి మరి శ్రీరాముడు కూడా ఎలా చెప్పాలి, ఆయన కూడా శృతిగానే చెప్పాలి. అందుకనే ఏం చెబుతున్నాడు శ్రీరాముడు 7వ మంత్రంలో చూడండి, శ్రీరామవాచ సాధు పృష్టం మహాబాహో వదామి శృణు తత్వతః వేదాంతే సుప్రతిష్టోహం వేదాంతం సముపాశ్రయః మహాబాహో. గొప్ప బాహువులు కలిగినటువంటి వాడా, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడా ఓ ఆంజనేయ, సాధు పృష్టం, మంచి ప్రశ్న అడిగావు. ఇది మొట్టమొదటిగా గురువు శిష్యుడిని మెచ్చుకోడు. ఎందుకంటే అడిగినటువంటి ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న, అడిగినటువంటి విధానం చాలా బాగుంది, అందుకే మంచి ప్రశ్న అడిగావు అంటున్నాడు. సాధు పృష్టం తత్వత వదామి, ఇప్పుడు నీకు నేను యథార్థంగా తత్వత యథార్థమైనటువంటి ఆత్మతత్వాన్ని సంపూర్ణంగా చెబుతాను. ఆయన ఏమడిగాడో దాన్ని చెప్తున్నాడు. నేను సంపూర్ణంగా ఆత్మతత్వాన్ని చెప్తా, శృణు విను. అహం నేను అంటే నా యథార్థమైనటువంటి స్వరూపం వేదాంతే సుప్రతిష్ట. నా స్వరూపం వేదాంతే సుప్రతిష్ట. వేదాంతం అని అంటే ఉపనిషత్తులు, అంటే ఉపనిషత్తుల్లో ప్రామాణికంగా నా యొక్క యథార్థ తత్వం వివరించబడి ఉంది. నా తత్వం ఆత్మతత్వం, ఆ ఆత్మతత్వం ఉపనిషత్తుల్లో చక్కగా వివరించబడి ఉంది. అందువల్ల నువ్వేం చేస్తావంటే వేదాంతం సముపాశ్రయ. కాబట్టి నీవు ఈ ఉపనిషత్తుల్ని, తగినటువంటి గురువుల్ని ఆశ్రయించి వారి ద్వారా తెలుసుకొని సాధనలు చేసుకో, వాళ్ళ యొక్క సహకారంతో ఈ విషయాన్ని తెలుసుకో అంటున్నాడు. ఇక్కడ అనేకమైనటువంటి భావాలు కూడా వస్తాయి. ఆంజనేయుడు శ్రీరాముడిని అడిగాడు నాకు జ్ఞానం బోధించమని, ఆత్మజ్ఞానాన్ని బోధించమని, నీ స్వరూపం ఏదో దాన్ని బోధించు అని. అయ్యా రామా, నీ స్వరూపం, నీ యథార్థ స్వరూపం ఏమిటి? నా స్వరూపం ఉపనిషత్తుల్లో చెప్పబడి ఉన్నది, అందుకని ఆ ఉపనిషత్తులు తగినటువంటి గురువుల ద్వారా ఆశ్రయించి తెలుసుకో, సాధనలు చేయి అంటున్నాడు. ఆయన గురువుగానేగా ఆయన ఆశ్రయించింది అంటే ఇక్కడ అర్థం ఏమిటనంటే, ఈ ఉపనిషత్తుల్ని ఎప్పుడైనా సరే గురుముఖత విని అర్థం చేసుకోవాల్సిందే కానీ మన ఇంట్లో మనం పడక కుర్చీలో పడుకొని పుస్తకాన్ని తిరగేస్తే ప్రయోజనం లేదు అని చెప్పటానికి. కాబట్టి వేదాంతం ఎప్పుడు కూడా గురుముఖత వినాలి, అప్పుడే మనకున్నటువంటి సందేహాలు తీరిపోతాయి. కారణం ఏమిటనంటే ఉపనిషత్తులకి గూఢార్థాలు ఉంటాయి. ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఆ సంస్కృత పదాలు గూఢమైనటువంటి భావాలతో ఉంటాయి. వాటిని ఒక పట్టాన్ని అర్థం చేసుకోవటం వీలు కాదు. పైగా ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి మంత్రాలు మరి తెలుగులో ఉన్నటువంటి పద్యాల మాదిరిగా ఓ ఛందస్సుతో ఉండవు, ఛందస్సు లేకుండా ఉంటాయి. అందుకనే ఈ మంత్రాలని అర్థం చేసుకోవాలంటే మరి ఒక సద్గురువు ద్వారా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలా. అందుకనే ఇక్కడ గురువుల్ని ఆశ్రయించి తెలుసుకో అంటున్నాడు. అంత మాత్రం నేను చెప్పనని కాదు, ఆ తర్వాత ఆయన అడుగుతాడు చెబుతాడు అది వేరే విషయం, కానీ ఇక్కడ మనకి తెలియజేయటం కోసమని ఇలా గురువుల్ని ఆశ్రయించు అని అంటున్నాడు. ఆంజనేయుడు సూటిగా అడిగాడు, జీవన్ముక్తిని పొందటానికి నాకు కావలసినటువంటి జ్ఞానాన్ని బోధించు అని. అలా సూటిగా అడిగినందుకే శ్రీరాముడు ఎంతగానో మెచ్చుకుంటున్నాడు. ఓ మహావీర ఆంజనేయ, చాలా చక్కని ప్రశ్న వేశావు, సాధు పృష్టం, చాలా చక్కని ప్రశ్న ఇది. ఎందుకని చక్కని ప్రశ్న అంటే ఇది కేవలం ఆంజనేయుడికి మాత్రమే ఉపయోగపడేటువంటి ప్రశ్న కాదు, లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవులందరికీ కూడా పరమ లక్ష్యం ఏమిటంటే మోక్షాన్ని పొందటమే, జీవన్ముక్తిని పొందటమే, కైవల్య ముక్తిని పొందటమే. ఆ ముక్తిని పొందితేనే ఈ జన్మకి సార్థకత. ఆ ముక్తిని పొందకపోతే మళ్ళీ మళ్ళీ జన్మించాలా, మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తుండాలా, మళ్ళీ ఆ జన్మల్లో సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూ ఉండాలి. అందుకనే ప్రతి మానవుడి యొక్క పరమ లక్ష్యం కూడా ఈ మోక్షాన్ని అందుకోవటమే కనుక, ఆ మోక్షాన్ని అందుకునేటువంటి విధానం, దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇది లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ చక్కగా ఉపయోగపడేటువంటిది కాబట్టి చాలా గొప్ప ప్రశ్న, మంచి ప్రశ్న అడిగావయ్యా అంటున్నాడు ఇక్కడ శ్రీరాముడు. మానవుడు తరించడానికి కావలసినటువంటి దాన్నే నువ్వు అడుగుతున్నావు, అందుకనే ఇది చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్నని వేయటం ద్వారా లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా నువ్వు సహాయపడుతున్నావు, నువ్వు గొప్ప మేలు చేస్తున్నావు వాళ్ళందరికీ కూడా అంటున్నాడు. నీవు అడిగినట్లే జీవన్ముక్తిని పొందటానికి తెలుసుకోవాల్సినటువంటి ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తత్వత అంటే యథార్థంగా నీకు బోధపడే విధంగా సంపూర్ణంగా తెలియజేస్తాను. ముందుగా చెప్పాడు ఆయన, నేను నీకు చక్కగా సంపూర్ణంగా తత్వత యథార్థంగా ఉన్నదన్నట్టుగా నీకు తెలియజేస్తాను, శృణు విను అని అంటున్నాడు. ఇలా అంటూ నా యథార్థమైనటువంటి స్వరూపాన్ని, నా ఆత్మతత్వాన్ని నువ్వు కనుక తెలుసుకోవాలి అని అనుకుంటే దానికి ఒక మార్గం ఉన్నది, వేదాల యొక్క చివరి భాగమైనటువంటి ఉపనిషత్తుల్లో ఆత్మతత్వాన్ని గురించి యథార్థంగా చెప్పబడి ఉంది. పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి తత్వం ఉంది అక్కడ, అదే నా తత్వం. దాన్ని అక్కడ ప్రామాణికంగా వివరించారు ఉపనిషత్తులు, అది ప్రమాణం, దాన్ని ఇక ఎవరు కాదంటారు వీల్లేదు. మరి అటువంటి ఆత్మతత్వాన్ని ఉపనిషత్తుల ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం చక్కగా ఉంది. అసలు మానవుడు తెలుసుకోవాల్సింది కూడా కోహం అని, అహం కహ, నేనెవరు అని. నేనెవరు అని ప్రశ్న కనుక వేసుకుంటే సోహం అనే సమాధానం వస్తుంది. కోహం అని ప్రశ్న వేస్తే సోహం అని సమాధానం వస్తుంది. కోహం అంటే నేనెవరిని, సోహం అంటే ఆ పరమాత్మనే నేను. కాబట్టి నేను ఆ పరమాత్మని, నేను ఆత్మని, నా యథార్థమైనటువంటి తత్వం ఆత్మ, ఈ దేహం కానీ ఇంద్రియాలు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఇవన్నీ కూడా నా నేను కాదు. ఇవన్నీ కూడా అల్పమైనటువంటివి, అనిత్యమైనటువంటివి, ఇవన్నీ కూడా అనాత్మమైనటువంటివి, ఇవన్నీ నిజంగా లేవు. లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టుగా మనం భ్రమపడుతూ ఉన్నాం. అసలు తత్వం ఏమిటంటే ఆత్మ, అది మాత్రమే ఉన్నది. ఆ ఆత్మే నేను, ఆ ఆత్మే నీవు, ఆ ఆత్మే సమస్తము కూడా. ఆ ఆత్మ తప్ప ఇంకా అన్యం రెండోదేమి లేదు. ఆ ఆత్మని కనుక తెలుసుకున్నట్లయితే నువ్వు సమస్తము తెలుసుకున్నట్టే. ఆత్మను తెలుసుకున్న తర్వాత తెలుసుకోవటం అని అంటే అనుభూతి చెందటం. ఆత్మను తెలుసుకున్న తర్వాత ఇక ఈ లోకంలో నువ్వు తెలుసుకోవాల్సిందంటూ ఏమీ లేదు. కాబట్టి అహమే పరమాత్మ, పరమాత్మే ఈ అహం. అహం సహ, సహహం, సోహం, ఆ పరమాత్మ నేనే అనేదే అసలైనటువంటి తత్వం. మరి ఈ అహం అంటే ఈ నేను, ఈ యథార్థ తత్వమైనటువంటి నేను ఎక్కడున్నది అని అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడి ఉన్నది, ఉపనిషత్తుల్లో ప్రామాణికంగా చెప్పబడి ఉన్నది. కాబట్టి నువ్వు ఆ ఉపనిషత్తులను ఆశ్రయించాలి. నేను ఉపనిషత్తుల్ని ఎలా ఆశ్రయిస్తాను అంటావా? ఒక శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, కరుణాసముద్రుడైనటువంటి ఒక గురువుని ఎంచుకో. అటువంటి గురువు ఎక్కడున్నాడో తెలుసుకో, ఆ గురువుని ఆశ్రయించు. ఆ గురువుని ఆశ్రయించి, ఆయన్ని సేవించి, ఆయన అనుగ్రహాన్ని పొంది ఈ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని ఆయన ద్వారా గ్రహించు. అలా గ్రహించి సాధన చేస్తూ చేసావా? నీవు ఏ లక్ష్యాన్ని అయితే చేరుకోవాలనుకుంటున్నావో ఆ లక్ష్యాన్ని చేరుకుంటున్నావు. ఇదే నీకున్నటువంటి ఏకైకమైనటువంటి మార్గం అన్నాడు శ్రీరాముడు. శ్రీరాముడు ఇలా అనటంతో ఆంజనేయుడు తిరిగి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు 8వ మంత్రంలో. అంటే నీకు కావాల్సిన విషయం అంతా నేను చెబుతానన్నాడు. నా యథార్థమైనటువంటి తత్వం ఉపనిషత్తుల్లో ఉంది, కాబట్టి ఉపనిషత్తులను ఆశ్రయించన్నాడు. మరి ఉపనిషత్తుల కోసం ఇంకో గురువు దగ్గరికి నేను ఎందుకు పోవాలి? ఉన్నాడుగా ఆయన, ఆ గురువులందరికంటే మించినటువంటి వాడు. ఆయన వదిలిపెట్టి నేను ఇంకో చాటికి ఎందుకు పోవాలి? నా ఎదురుగా నాకు కావాల్సినటువంటి గురువు ఉంటే, పరమాత్మ తత్వంలో ఉన్నటువంటి గురువు ఉంటే, నాకు ఇంకొకరితోటి పనేమిటి అని ఆంజనేయుడు ఆలోచించాలి. అంతేగాని పోవయ్యా గురువుల్ని ఆశ్రయించంటే గురువుల్ని వెతుక్కుంటా పోవటం కాదు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు 8వ మంత్రం చూడండి. మారుతిరువాచా వేదాంతాకే రఘుశ్రేష్ఠ వర్తంతే కుత్రతే వద శ్రీరామ ఉవాచ హనుమాన్ శృణు వక్ష్యామి వేదాంత స్థితి మంజసా మారుతిరువాచ. ఆంజనేయుడు అడుగుతున్నాడు, ఏమంటున్నాడు? వేదాంతాకే రఘుశ్రేష్ఠ, రఘుశ్రేష్ఠ, ఓ రఘువంశంలో శ్రేష్ఠుడైనటువంటి వాడా ఓ శ్రీరామ. వేదాంత కే, వేదాంత అంటే ఉపనిషత్తులు, వేద అంత, వేదాలకు అంతలో ఉన్నాయి ఉపనిషత్తులు. కే అంటే ఏవి, ఆ ఉపనిషత్తులు ఏవి? నువ్వేం చెప్పావంటే ఉపనిషత్తుల్లో ఉంది చూసుకోమన్నావు. ఆ ఉపనిషత్తులు ఏమిటి? కుత్రతే వర్తంతే, ఆయా ఉపనిషత్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఏ వేదాల్లో ఉన్నాయి? ఎందుకంటే వేదాల్లో ఉన్నాయి కదా ఉపనిషత్తులు. కాబట్టి ఏ వేదాల్లో ఉన్నాయి, నేను తరించడానికి కావలసినటువంటి ఆ ఉపనిషత్తులు ఎక్కడున్నాయి, వదా దయుంచి నాకు చెప్పు. ఈ మాట అడిగాడు ఆంజనేయుడు వెంటనే. ఇప్పుడు శ్రీరాముడు అంటున్నాడు, శ్రీరామ ఉవాచ, శ్రీరాముడు ఇలా బదిలిస్తున్నాడు ఏమని, హనుమాన్ ఓ హనుమంతుడా, వేదాంత స్థితిం అంజస, వేదాంత స్థితిం అంజస, నీవు అడిగినటువంటి ఉపనిషత్తుల యొక్క వివరాల్ని అంజస వెంటనే వచ్చామి చెబుతాను, శృణు విను. నువ్వే అడిగావు వేదాంత వేదాలు వేదాంతాలు ఎన్ని ఉన్నాయి అన్నావు, అంటే ఉపనిషత్తులు ఎన్ని అన్నావు, ఉపనిషత్తులు ఏవి అన్నావు, అవి ఎక్కడున్నాయి అన్నావు. ఇదిగో నువ్వు అడిగినటువంటి ఉపనిషత్తుల గురించి వెంటనే చెప్తున్నాను విను అంటున్నాడు శ్రీరాముడు. జీవన్ముక్తిని పొందటానికి తెలుసుకోవాల్సినటువంటి ఆత్మతత్వం, ఆత్మజ్ఞానం ఉపనిషత్తుల్లో ప్రామాణికంగా చెప్పబడి ఉన్నది అని భగవానుడు శ్రీరాముడు చెప్పాడు. కాబట్టి ఉపనిషత్తుల్ని ఆశ్రయించు అని కూడా ఆంజనేయుడికి సలహా ఇచ్చాడు. వెంటనే హనుమంతుడు అంటున్నాడు, ఓ రఘువంశానికి వన్నదస్తున్నటువంటి శ్రేష్ఠుడైనటువంటి ఓ రామా, నేను ఆశ్రయించవలసినటువంటి ఆ ఉపనిషత్తులు ఏవో, అవి ఎక్కడున్నాయో నాకు చెప్పు అంటున్నాడు. ముందుగానే ఉపనిషత్తులను ఆశ్రయించాడు. అసలు ఉపనిషత్తులు ఏమిటి, ఏ ఉపనిషత్తులు నాకు కావాలి, అవి ఎక్కడున్నాయి, ఏ వేదాల్లో ఉన్నాయి అని అడుగుతున్నాడు. దానికి శ్రీరాముడు చెప్తున్నాడు సమాధానం ఏమని, ఓ హనుమా నీవు అడిగినటువంటి ఆ ఉపనిషత్తుల యొక్క వివరాలన్నింటినీ వెంటనే ఇప్పుడు నన్ను నీకు చెప్పబోతా ఉన్నా, తప్పకుండా చెప్తా, నువ్వు అడిగావు కదా నేను తప్పకుండా చెప్తాను, అది వెంటనే చెప్తాను అంజస వెంటనే చెప్తాను, నువ్వు సావధానంగా విను అన్నాడు. అంజస అంటే వెంటనే అని అర్థం. ఈ పదాన్ని శ్రీరాముడు ఎందుకు వాడాడు, ఇదే మనం ఇక్కడ గమనించాలి. ఆంజనేయుడు జన్మ సార్థక్య హేతువైనటువంటి మోక్షం కోసం అని చెప్పి జీవన్ముక్తిని పొందాలి అనేటువంటి విషయంలో తహతహలాడుతూ ఉన్నాడు. అది శిష్యుడి యొక్క మానసికమైనటువంటి స్థితిని గురువు కనుక్కుంటాడు, అతని మాటల్లోనే కనుక్కుంటాడు. అందుకని ఆంజనేయుడు తహతహలాడుతున్నాడు, ఎప్పుడెప్పుడు తెలుసుకుందామా ఈ ఆత్మజ్ఞానాన్ని అని. మరి ఆ తహతహని గమనించాడు శ్రీరాముడు, అందుకనే ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే చెప్తాను, నువ్వు సావధాన చిత్తంతో విను అని అంటున్నాడు. అలా అని మరి శ్రీరాముడు ఏమంటున్నాడు, ఏమంటున్నాడో తొమ్మిదో మంత్రం చూడండి. నిశ్వాసభూతమే విష్ణు, వేదా జాతా సువిస్తరా, తిలేషు తైలవత్ వేదే, వేదాంత సుప్రతిష్ఠితం. మే విష్ణు సర్వవ్యాపకమైనటువంటి విష్ణువునైనటువంటి నా నుండి, ఇది అంతరార్థంతో చెప్పినటువంటి మాట. అంటే వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్తున్నాడు ఇక్కడ. మే విష్ణు సర్వవ్యాపకమైనటువంటి విష్ణువునైనటువంటి నా నుండి నిశ్వాసభూత మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గాలి పీల్చడం వదలటం జరుగుతుంటుంది కదా, అలా అనాయాసంగా ఊపిరి పీల్చుకొని వదిలినట్టుగా వేదాహ సువిస్తరాహ జాత. ఈ గొప్ప గొప్ప జ్ఞానంతో కూడినటువంటి ఈ వేదాలన్నీ కూడా అలా పుట్టినాయి అయ్యా. ఎలా పుట్టినాయనంటే, మనం ఎట్లయితే గాలి పీల్చుకొని వదులుతా ఉంటా అట్లా నా నుంచి అవి పుట్టి తేలిగ్గా సునాయాసంగా అలా పుట్టినాయి నా నుంచి. తినేషు తైలవత్తు, నువ్వుల్లో నూనెలాగా వేదే వేదముల యందు వేద అంతః సుప్రతిష్ఠితం. నువ్వుల్లో నూనె ఎట్లయితే దాగి ఉందో అదే ప్రకారంగా వేదముల యొక్క ముఖ్యమైనటువంటి బోధ అంతా కూడా ఎక్కడ వేదాంత ఉపనిషత్తుల్లో నిలిచి ఉన్నది. వేదాల యొక్క సమస్తమైనటువంటి జ్ఞానం అంతా, ముఖ్యమైనటువంటి జ్ఞానం అంతా ఉపనిషత్తుల్లో ఉంది. ఇది కూడా మనం గ్రహించాలి. ఏమండి వేదాలు మనం చదువుకోవటం లేదే అని దిగులు పడక్కర్లా. వేదాలు మొత్తంలో కూడా మనం తెలుసుకోవాల్సినవి ఏమున్నాయో అవి ఉపనిషత్తుల్లో ఉన్నాయి. మనం అని అంటే ఎవరంటే మోక్షార్థులైనటువంటి వాళ్ళు. అంటే ఈ లోకంలో ఏ రకంగా నడుచుకోవాలా, ఏ రకంగా పనులు చేయాలా అనేటువంటి విషయాలన్నీ ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఏ ప్రకారంగా నేను జీవన్ముక్తిని పొందాలా, మోక్షాన్ని పొందాలా అనేటువంటి విషయం వేదాలు అన్నింటిలో ఏముందో ఆ మొత్తం ఉపనిషత్తుల్లో ప్రక్షిప్తం నిక్షిప్తం చేయబడింది. ఉపనిషత్తుల్లో నిక్షిప్తం చేయబడి ఉంది మొత్తం కూడా. వేదాంతే సుప్రతిష్ట అంటే వేదాంతే ఉపనిషత్తుల్లోనే బాగా దాంట్లో ఉండిపోయింది. ఈ ఉపనిషత్తులకే వేదాంతం అనేటువంటి పేరు. అందుకనే ఇక్కడ అంటున్నాడు వేదాలన్నీ ఎట్టొచ్చినాయి, నా నుండి వచ్చినాయి. వేదాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జ్ఞానం ఉపనిషత్తుల్లో ఉంది. కాబట్టి నీకేం కావాలి? వేదాలన్నీ తెలుసుకోవాల్సిన పనిలో ఉపనిషత్తులు తెలుసుకుంటే సార్, వేదాలన్నీ కూడా ఎలా వచ్చినాయో ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. విష్ణువునై నుంచి నా నుంచే వచ్చినాయి అని అంటున్నాడు. ఇక్కడ విష్ణువునైన నా నుండి అంటే విష్ణుమూర్తి నుంచి వచ్చినాయా, శ్రీరాముడి నుంచి వచ్చినాయా? విష్ణుమూర్తి కాదు, శ్రీరాముడు కాదు. విష్ణు అని అంటే సర్వవ్యాపక చైతన్యం అని అర్థం. ఎందుకంటే వీటికి పదాలకు అర్థాలు ఉన్నాయి. బ్రహ్మ అంటే బృహత్తిది, బ్రహ్మ అన్నిటికంటే పెద్దది. విష్ణు అని అంటే సర్వవ్యాపకం, విష్ణు సర్వవ్యాపకమైనటువంటి దాన్ని విష్ణు అన్నారు. శివ అంటే మంగళ స్వరూపమైనటువంటిది శివ అని. ఈ ప్రకారంగా పదాలకు అర్థాలు ఉన్నాయి. అందుకని నా స్వరూపమైనటువంటి విష్ణువు నుంచి అని అంటే సర్వవ్యాపక చైతన్యమైనటువంటి పరమాత్మ నుంచే ఈ వేదాలన్నీ కూడా పుట్టినాయి. ఎట్లా పుట్టినాయి అని అంటే మన ఊరికి ఎట్లా గాలి వదులుతామే అది కాట్టా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గాలి పెంచడం వదలటం. మనం గాలి వదలటం ఎంత తేలిగ్గా వదులుతామో అంత తేలిగ్గా నా నుంచి ఈ వేద మంత్రాలన్నీ కూడా వచ్చినాయి. ఇక్కడ శ్రీరాముడి నుంచి వచ్చినాయి అని మనం అర్థం చేసుకోవక్కర్లా. ఎందుకంటే శ్రీరాముడి నుంచి వచ్చినాయి అని అంటే ఈ త్రేతాయుగంలో వచ్చినాయని మనకు అర్థం అవుతుంది. కాబట్టి అది కాదు. మరి ఎలా వచ్చినాయంటే సర్వవ్యాపక పరమాత్మ నుంచి వచ్చింది, ఎప్పుడు ఉండేటువంటి పరమాత్మ నుంచే వచ్చింది. పరమాత్మ ఎవరికి చెప్పాడండి? ఆయన ఏమైనా గ్రంథం రాశాడో కూర్చొని, ఆయన గ్రంథాలు రాయలేదు. మరి ఎట్లా వచ్చినాయి? ఎట్లా వచ్చినాయి అంటే మహాత్ములైనటువంటి వాళ్ళు, మహర్షులైనటువంటి వాళ్ళు, తపోధనులైనటువంటి వాళ్ళు, ఏకాగ్రమైనటువంటి నిష్ఠతో వాళ్ళ యొక్క మనస్సుని బుద్ధిని ఏకాగ్రం చేసి తదేకంగా ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి లోపల నుంచి వినిపించింది. లోపల ఉన్నటువంటి వాడు పరమాత్మ, వాళ్ళకి వినిపించాడు. అందుకని వాళ్ళు విన్నారు. విన్నారు కనుక వాటికి శృతులు అని పేరు. కాబట్టి ఈ విషయం అంతా చెప్పకుండా విష్ణువునైన నా నుండే వచ్చినాయి అని అంటున్నాడు. కాబట్టి వేదాలన్నీ కూడా పరమాత్మ నుంచే వచ్చినాయి, వేద మంత్రాలన్నీ అక్కడి నుంచే వచ్చినాయి, అది కరెక్ట్. మరి వేదాల యొక్క ప్రతి మాటలో కూడా మానవుడు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జ్ఞానం ఉంది. అయితే మరి ఈ జ్ఞానంలో మోక్షార్థైనటువంటి వాడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపనిషత్తుల్లో నిక్షిప్తం చేయబడి ఉంది. వేదాంతే సుప్రతిష్ట, ప్రతిష్ట సుప్రతిష్ట అంటే బాగా చక్కగా అందులో ఇమిడ్చారు. అంటే వేదాలు మొత్తంలో ఉన్నటువంటి మోక్షాన్ని అందుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానం అంతా కూడా ఉపనిషత్తుల్లో ఉంది. కాబట్టి ఉపనిషత్తుల్ని ఆశ్రయిస్తే చాలు, ఉపనిషత్తుల్ని తెలుసుకుంటే వేదాలంతా తెలుసుకున్నట్టే, మనకు కావాల్సినంత వరకు అంతా తెలుసుకున్నట్టే. మిగిలినటువంటి దాన్ని తెలుసుకోకపోయినా ఏం పర్వాలేదు, జీవన్ముక్తి కోసం. అందుకనే మనం అప్పుడప్పుడు చెప్పుకునేది ప్రతి సందర్భంలో కూడా ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచించుకోవాలని. కాబట్టి మనకు ఉపయోగపడేది ఏమిటి? మనం ఎవరం? మనం ముముక్షులం, మోక్షార్థులం. కాబట్టి మోక్షార్థులైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఆత్మజ్ఞానం ఎక్కడుంది? అది ఉపనిషత్తుల్లో మాత్రమే ఉంది. ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానం ఎక్కడిది? వేదాలంతటా, వేదమంత్రాలు అంతటా ఉన్నటువంటిది. ఆ అంతటా ఉన్నటువంటి దాన్ని ఈ ఈ ఉపనిషత్తుల్లో నిక్షిప్తం చేసి ఎట్టు పెట్టారు. కాబట్టి అటువంటి ఉపనిషత్తుల యొక్క జ్ఞానం మనకు కావాలి. ఆ ఉపనిషత్తులకే వేదాంతం అనేటువంటి పేరు కూడా ఉంది. ఎందుకనంటే వేదాలకు అంతంలో ఉన్నవి కాబట్టి. అయితే నిజంగా అన్ని ఉపనిషత్తులు వేదాలకు అంతంలో ఉన్నాయి అని అంటే కాదు. ప్రతి వేదంలో నాలుగు భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో కొన్ని ఉపనిషత్తులు మొదటి సంహితా భాగం, మంత్రభాగం చివర ఉన్నాయి. మొదటి ఈశావాస్య ఉపనిషత్తు ఆ మంత్రభాగం ఉన్నది. అయితే ఆ మంత్రభాగంలో కూడా చిట్టి చివరి ఉంది, అందువల్ల అంతంలో ఉంది. అలాగనే కొన్నేమో బ్రాహ్మణాలకు అంతంలో ఉన్నాయి, కొన్నేమో ఆరణ్యాలకు అంతంలో ఉన్నాయి, సరే కొన్నేమో అసలు చివరి ఉన్నాయి ఉపనిషత్తులు. ఈ ప్రకారంగా ఉపనిషత్తులు ఎక్కడున్నా ఆ భాగానికి అంతంలోనే ఉన్నాయి. అందుకనే వేదాంతే అన్నారు, ఇది వేదాంతము అన్నారు. మరి ఈ ప్రకారంగా ఆంజనేయుడికి ఆయన అడిగినటువంటి దానికి సమాధానం చెప్పాడు. అయ్యా, వేదాలన్నీ కూడా నా నుండే వచ్చినాయి, అంటే పరమాత్మ నుంచే వచ్చినాయి. వేదాల్లో చెప్పబడినటువంటి జ్ఞానం అంతా కూడా ఉపనిషత్తుల్లోనే నిక్షిప్తం చేయబడి ఉంది, కాబట్టి ఉపనిషత్తులు తెలుసుకుంటే సరిపోతుంది అనేటువంటి భావంతో శ్రీరాముడు ఆంజనేయుడికి చెప్పాడు. మరి ఇలా చెప్పినప్పుడు ఆంజనేయుడు తిరిగి శ్రీరాముడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడు? ఇక్కడి నుంచే ఇక యథార్థమైనటువంటి ఉపనిషత్తు ప్రారంభమవుతుంది. ఇంతవరకు ఒక రకంగా ఉపోద్ఘాతం, ఇక ఇక్కడి నుంచి యథార్థమైనటువంటి ఉపనిషత్తు ప్రారంభమవుతుంది. ఎందుకనంటే ఆంజనేయుడు అడిగేటప్పుడే, అయ్యా ముక్తి అంటే ఒక్కటే కదా, ఏందో నాలుగు రకాల ముక్తులు అంటారు కదా అనే మాటకి వరుసగా శ్రీరాముడు సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్య, నాలుగు రకాలైనటువంటి ముక్తులు, ఆ ముక్తులు ఎవరెవరికి కలుగుతున్నాయో, వాళ్ళు ఏమేమి చేయాలనో అనేటువంటి విషయాలతో పాటుగా సమస్తమైనటువంటి ఈ వేదాంత రహస్యం అంతా ఇక్కడ శ్రీరాముడు వరుసగా ఇవ్వబోతా ఉన్నాడు. మరి దాన్ని మనం రేపటి నుంచి తెలుసుకుందాం.